ஓம் ஸ்ரீ சாயி நாதாய நமஹ. ஸ்ரீ சாய்பாபா சச்சரித்திரம் 4వ அத்தியாயம். భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సెలవిచ్చారు. ధర్మం నశించేటప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదును. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదును. ఇది భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులవి యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించదు. విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరునూ మతబోధులను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడు గొప్ప పండితుడు అని అనుకునేటప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేసేటప్పుడు, వేర్వేరు మతాల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారమును చక్కదిచ్చేది, వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గాన్ని సత్ప్రవర్తనమును నిర్దేశించదు. ఈ విధంగాని నివృత్తి, జ్ఞానదేవి, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్కా సాయి, సావంతమాలి, రామదాసు మొదలుగుగా గల యోగులను, తదితరులను వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపారు. అలాగే సాయిబాబా కూడా సకాలము శిరిడీ చేరారు. పవిత్ర శిరిడి క్షేత్రం. అహ్మద్నగర్ జిల్లాలో గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యపన్నాయి. ఎందుకంటే అచ్చట అనేక యోగులు ఉద్భవించారు, నివసించారు. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ గారు. శిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందింది. కోపర్గాం వద్ద గోదావరి దాటి శిరిడికి వెళ్లాలి. నది దాటి 3 కోసులు వెళ్లితో నీంగా వస్తుంది. అచ్చటికి శిరిడి కనిపిస్తుంది. కృష్ణాతీరమందు గల గానగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె శిరిడి కూడా గొప్ప పేరు కాంచింది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేధ అను భక్తుడగు దామాజీ, సజ్జనగడ యందు సమర్థరామదాసు, నర్సోబాచీవాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిలో వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుల వారు శిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చారు. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే శిరిడి ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారాన్ని జయించారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటివారు, నశించు వస్తువులందు అభిమానం లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువులందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అర్థము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానము. వారు మానవమానాలను లెక్కించేవారు కాదు. అందరికీ వారి ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు ఆడుకునేవారు, పాటలను వినిచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మాత్రం మరలువారు కాదు. ఎల్లప్పుడూ అల్లా నామాన్ని ఉచ్చరించేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రయందుండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతం. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానిది. ఒకచేటే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరిగే సంగతులన్నీ వారికి తెలియవు. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పుచున్నప్పటికీ మౌనం తప్పేది వారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలిచేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు కాని, చావడి వైపు కాని పచార్లు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవారు. అనకువ, నమ్రత కలిగి, అహంకారం లేకుండా అందరినీ ఆనందింపచేసేవారు అట్టివారు శ్రీ సాయిబాబా. శిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా శిరిడీని వృద్ధి చేశారు. శిరిడీలోని గడ్డి, రాళ్లు ఎంత పుణ్యం చేసుకున్నాయి. ఎందుకంటే బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగాయి. శిరిడి మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణము వంటిది. శిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రం. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సులభ సాధ్యం చేస్తుంది. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండను. వారితో సంభాషణ మా పాపాలను తొలగించుచుండను. త్రివేణి ప్రయాగలగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలిగిచుండేది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊది ప్రసాదము మము పావనం చేయుచుండేది. వారు మా పాలేట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమను కలగజేసేవారు. వారు మాకు పరబ్రహ్మస్వరూపులు. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము కాని, ఉల్లాసము కాని ఎరగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. శిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశాలలో చూపుచుండేవారు. ఇలా వారి కీర్తి దూరదేశాలకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి శిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదములు పొందుచుండేవారు. వారి దర్శన మాత్రమునే భక్తులు మనముల వెంటనే శాంతి వహించే పండరీపురమునందు విఠల రఘుమాయిలను దర్శించే భక్తులకు కలిగేది ఆనందము శిరిడువులు దొరుకుచుండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి ఒక భక్తుడు చెప్పినది మనం గమనిస్తాం. గౌలీబువా అభిప్రాయం. 95 సంవత్సరాల వయస్సు గల గౌలీబువా అనే వృద్ధ భక్తుడు ఒకరు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేసేవారు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకం వరకు, అంటే జులైను మొదలు నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేవారు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఉంచుకుని ఒక శిష్యుని తీసుకుని వెళ్లేవారు. ప్రతి సంవత్సరము పండరియాత్ర చేసుకుని శిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చేవారు. అతడు బాబాను చాలా ప్రేమించేవారు. అతడు బాబా వైపు చూస్తూ ఇలా అనేవారు, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలీబువా విఠోబాదేవిని ముసలి భక్తుడు. పండరియాత్ర ఎన్నిసార్లో చేశారు. వీరు సాయిబాబా పండరీనాథుడు అవతారమని నిర్ధారణ పరిచారు. విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందు, సంకీర్తనమయందు చాలా ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండేవారు. దీనిని నామసప్తాహం అందురు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహం చేయమనేవారు. సప్తాహం ముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిస్తే నేను నామసప్తాహాన్ని సలిపెదనని దాసగను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయవేసి, తప్పనిసరిగా దర్శనమిచ్చును కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. ఠాకూర్నాథి యొక్క ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడే, అంటే శిరిడిలోనే ఉన్నాయి. ఎవరూ కూడా ద్వారకకు వెళ్లవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరిస్తాడు అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధంగా దర్శనమిచ్చారు. స్నానం చేసుకున్న తర్వాత కాకాసాహెబ్ దీక్షితులు ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించారు. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు వెళ్లగా తేట తెల్లంగా కాకాను బాబా ఇలా అన్నారు, విఠల్ పాటిల్ వచ్చాడా, నువ్వాడిని చూశావా, వాడు మిక్కిలి పారుబోతు, వాడిని దృఢంగా పట్టుకొని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోతాడు. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవరో పటములు అమ్మేవాడు 25-30 విఠోభా చిత్రములను అమ్మకానికి తెచ్చాడు. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉన్నది. దీనిని చూసి బాబా మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగిన విఠోభా పటాన్ని ఒకటికొని పూజామందిరంలో ఉంచుకున్నారు. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకు ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోభా భక్తుడు, పండరీపురానికి నియమముగా యాత్ర చేసేవారు. ఇంటి వద్ద కూడా విఠోభా ప్రతిమను ఉంచి దానిని పూజించేవారు. అతడు మరణించిన పిమ్మట వాడి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధాన్ని మానారు. భగవంతరావు శిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని గట్టికి తెచ్చుకొని, వీడి తండ్రి నా స్నేహితుడు, కావున్నే వీడికిచ్చట తీర్చుకుని వచ్చాను. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్ను విఠలనిని కూడా ఆకలితో మార్చాడు. అందుచేత వీణ్ణిక్కడికి తీర్చాను. వీడు చేసేది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించేటట్లు చేస్తాను అన్నారు. ప్రయాగ క్షేత్రములో దాసగమి స్నానం. గంగానది యమునా నది కలిసే చోటును ప్రయాగ అంటారు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వారికి గొప్ప పుణ్యం ప్రార్థిస్తుందని హిందువుల నమ్మకం. అందుచేతే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచటికి వెళ్లి స్నానం చేస్తారు. దాసగను కూడా ప్రయాగ వెళ్లి అచట సంగమంలో స్నానం చేయవలనని మనస్సులో తలిచారు. బాబా వద్దకెళ్లి అనుమతిని కోరారు. అందుకు బాబా ఇలా జవాబిచ్చారు, అంత దూరం పోవాల్సిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చటే కలదు, నా మాటలు విశ్వసింపును. ఇలా అన్నంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకర్యమైన వింత జరిగింది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమునా జలాలు కాలువలుగా పారాయి. ఈ చమత్కారాన్ని చూసి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచారు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గానరూపంలో పెళ్లుగురిపింది. బాబా అయోని సంభవుడు, శిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గూర్చి కాని, జన్మం గూర్చి కాని, జన్మస్థానాన్ని గూర్చి కాని ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించారు. పలుసార్లు ఈ విషయాన్ని బాబాను ప్రశ్నించారు, కాని ఎట్టి సమాధానం కాని సమాచారం కాని పొందలేకున్నారు. నామదేవు కబీరు సామాన్య మానవుల జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వల్ల లభించారు. నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించను. కబీరు భాగీరథీ నదీ తటమున తమాలు కనిపించను. అలాంటిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా శిరిడీలో వేప చెట్టు క్రింద అవతరించారు. బాబా అప్పటికీ బ్రహ్మజ్ఞానిగా కనిపించారు. బాబా స్వప్నావస్థలయందుడు కూడా ప్రపంచ వస్తువులను కాంక్షించడు వారు కాదు. ఆయన మాయను తన్నారు. ముక్తి బాబా పాదములను సేవించుచుండని. నానా చోట్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇలా వర్ణించింది, ఈ చక్కని చుడుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనంలో ఉండను. శీతోష్ణాలను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుటా చూసి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి అందు ఎవరికీ భయపడేవారు కాదు. చూసిన వారి ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడగసాగి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందంగా ఉన్నవి. చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుతుంది. ఆయన ఎవరి ఇంటికి పోకుండా ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందే కూర్చునేవారు. పైకి చిన్న బాలుని వలె కాంపించినప్పటికీ చేతలను బయట చూడగా నిజంగా మహానుభావుడు. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబాదేవుడు ఒకరిని ఆవేశించగా ఈ బాలుడు ఎవరు అని అందరూ ప్రశ్నించారు. వారి తల్లిదండ్రులు ఎవరు అని, ఎచ్చటి నుండి వచ్చాడని అడిగారు. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అతడు త్రవ్వమనను. అలా తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించగా కింద ఒక కందు కనిపించింది. అతడు నాలుగు దీపాలు వెలుగుతుంది. ఆ సొరంగం ద్వారా ముందుకు వెళ్ళగా అతడ ఒక భూగృహం కనిపించింది. అందులో గోముఖ నిర్మాణములు, కర్ర బల్లలు, జపమాలలు కనిపించాయి. ఆ బాలుడు అక్కడ 12 సంవత్సరాల తపస్సును అభ్యసించనని ఖండోబా చెప్పారు. పిమ్మట కుర్రవాణి ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపిస్తూ అది తన గురుస్థానమని, వారి సమాధి అచ్చట కలదని, కావున దానిని కాపాడవలనని చెప్పారు. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేశారు. అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూసుకుంటూ బాబా ప్రేమించేవారు. మహల్సాపతి తదితర శిరిడీలోని భక్తులు కూడా దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరివినాయక సాఠే అనేవాడు కొని సాఠేవాడ అను ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టించారు. అప్పట్లో శిరిడీకి వెళ్లిన భక్త మండలికి ఇది ఒక్కటే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టారు, మెట్లు నిర్మించారు. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపం వైపు ఉత్తరాభిముఖముగా కూర్చునేవారు. ఎవరు ఇచట గురు శుక్రవారాలు ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండదు. ఈ వాడ చాలా పురాతనమైనది, కావున మరమ్మత్తుకు సిద్ధంగా ఉండింది. తగిన మార్పులు, మరమ్మత్తులు సంస్థానం వారు చేశారు. 2 సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేరున ఇంకొక వసతి గృహం కట్టారు. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు వెళ్లను. అచట రైలు ప్రమాదంలో కాలు కుంటిపడింది. అది ఎంత ప్రయత్నించను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కరు శిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చారు. 1909 కాక శిరిడీకి చేరారు. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై శిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నారు. కాలు కుంటితనం కన్నా తన మనస్సులోని కుంటితనాన్ని తీసివేయమని బాబాను ప్రార్థించారు. తన కొరకు, ఇతర భక్తుల కొరకు పనికి వచ్చేటట్లు ఒక వాడాను నిర్మించారు. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేశారు. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. మొదటిది, దాదాసాహెబ్ కాపరడేకు తన ఇంటికి వెళ్ళుటకు బాబా సమ్మతి దొరికింది. 2వది, చావడిలో సేజ్ అంటే రాత్రి ఆరతి ప్రారంభమైంది. దీక్షిత్ వాడా పూర్తి కాగాని 1911 శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం జరిపారు. తరువాత కోటీశ్వరుడగు నాగపూరు నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతిమేటను నిర్మించారు. అతడు చాలా ద్రవ్యాన్ని దీని కొరకు వెచ్చించారు. వెచ్చించిన ద్రవ్యమంతా నిజంగా చాలా సార్థకమైంది. ఎందుకంటే బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడింది. దీన్ని సమాధి మందిరం అంటారు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేవారు. ఇలా 3 వాడాలు అంటే వసతి గృహాలు కట్టబడింది. అంతకుముందు ఇచ్చట ఒక్క వసతి గృహం కూడా లేకుండా. అన్నిటికంటే సాఠేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించేది. 4వ అధ్యాయం సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.